సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి శాంతి శాంతి.
ఆత్మజ్ఞానాన్ని పొందాలని కోరుకునే ప్రతి వ్యక్తిని మనం సాధకుడు అని అంటాం. ఈ సాధన చేసే ఆధ్యాత్మిక చింతనాపరుడు చదవవలసినటువంటి గ్రంథాలు ఏమిటి అని ఆలోచిస్తే ప్రస్థానత్రయం అని అంటుంది శాస్త్రం. ఆచార్యులందరూ కూడా ప్రస్థానత్రయం చదవాలి మోక్ష సాధకులు అని చెప్పబడింది. ప్రస్థానత్రయం అంటే ఏమిటి అంటే మూడు గ్రంథాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రం. ముందు భగవద్గీత అని చెప్పుకోవాలి, తర్వాత 10 ఉపనిషత్తులు చదవాలి కనీసం, ఆ తరువాత బ్రహ్మసూత్రం సూత్రములు చదవాలి. బ్రహ్మసూత్రం అని అంటే 555 సూత్రాలు చదవాలి. ఈ మూడు కలిపి ప్రస్థానత్రయం అంటాం. భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు ఇవన్నీ చదివితే బ్రహ్మజ్ఞానం వస్తుంది. బ్రహ్మజ్ఞానం అంటే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం పొందడమే మోక్షం అని శాస్త్రం చెప్తున్నది. కనుక ఈ గ్రంథాలు చదవడం, ఈ శాస్త్రాన్ని చదవడం ఒక గురుముఖంగా చదవాలి. చాలా కాలం పడుతుంది చదవడానికి, ఎంతో సమయం తీసుకుంటుంది. అది అర్థం చేసుకొని మన జీవితంలోకి అన్వయించుకుంటే మనం ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొందుతాం. అప్పుడు దుఃఖ నివృత్తి ఏర్పడుతుంది, దుఃఖం పోతుంది. కనుక ఇక్కడ మనం భగవద్గీత పూర్తి చేశాం. ప్రస్థానత్రయంలో ఒకటి భగవద్గీత పూర్తి చేశాం. ఇక్కడ చదవని వాళ్ళ కోసం, ఇక్కడ చదవని వాళ్ళ కోసం మళ్ళీ రెండో చోట మొదలుపెట్టాం, అక్కడ చదవచ్చు. ఉపనిషత్తులు కూడా మనం పూర్తి చేశాం కొన్ని. ఈశా వాస్యోపనిషత్తు పూర్తి చేశాం ఇక్కడే, కేన ఉపనిషత్తు పూర్తి చేశాం, కఠోపనిషత్తు 3వ ఉపనిషత్తు, కైవల్యోపనిషత్తు 4వ ఉపనిషత్తు, ముండకోపనిషత్తు, మాండుక్యోపనిషత్తు, తైత్రీయ ఉపనిషత్తు 7 ఉపనిషత్తులు పూర్తి చేశాం ఇక్కడ 15 సంవత్సరాల్లో. ఇప్పుడు 8వ ఉపనిషత్తులో మనం ప్రవేశిస్తున్నాం, ఐతరేయ ఉపనిషత్తు. నాకే చాలా ఆనందంగా ఉంది ఇన్ని సంవత్సరాలు మీరందరూ వస్తున్నందుకు, వింటున్నందుకు. 8వ ఉపనిషత్తు ఇక్కడ ప్రారంభించడం, ఇంకా 2 ఉపనిషత్తులు చదివితే 10 ఉపనిషత్తులు అవుతాయి. ప్రశ్న ఉపనిషత్తు కూడా చదవాలి కనుక ఇంకా 4-3 ఉపనిషత్తులు చదివితే ఇంకా బాగా ఉంటుంది. ఇప్పుడు మనం 8వ ఉపనిషత్తులో ప్రవేశిస్తున్నాం. దీని పేరు ఐతరేయ ఉపనిషత్తు అని పేరు. 10 ఉపనిషత్తులకి శంకరాచార్యుల వారు భాష్యం రాశారు. ప్రతి ఒక్క మంత్రానికి పదపదానికి అర్థం రాసుకుంటూ ఆయన 10 ఉపనిషత్తులకి వ్యాఖ్యానం రాశారు సంస్కృతంలో. ఆ ఉపనిషత్తులు ఏమిటి అంటే ఒక శ్లోకంలోనే చెప్పొచ్చు మనం. ఈశకేన కఠ ప్రశ్న ముండ మాండూక్య తిత్తిరిహి ఐతరేయం చ ఛాందోగ్యం బృహదారణ్యకం తథా. 10 ఉపనిషత్తులు. మనం కైవల్యోపనిషత్తు కూడా చేర్చుకున్నాం, అది 10 ఉపనిషత్తుల్లోకి రాదు. దానికి శంకరాచార్యుల వారు భాష్యం రాయలేదు. అయినా ఆ ఉపనిషత్తు చాలా చిన్న ఉపనిషత్తు అయినా చాలా ముఖ్యమైన ఉపనిషత్తు అని చెప్పి చదివాం. మనం ఈ 10 ఉపనిషత్తుల్లో ఇంకా చదవలసినవి ఏమిటంటే ప్రశ్న, ఛాందోగ్యం, బృహదారణ్యకం. ఈ పది ఉపనిషత్తు ఈ గ్రూపులో. ఎందుకు శంకరాచార్యుల వారు ఈ పది ఉపనిషత్తులకు వ్యాఖ్యానం రాశారు? ఎన్నో ఉపనిషత్తులు ఉన్నాయి కదా, 108 ఉపనిషత్తులు లభిస్తున్నాయి ఇప్పుడు, ఇంకా పైనే కొన్ని ఉపనిషత్తులు కనుమరుగైపోయినాయి, 1000 పైన ఉన్నాయి ఉపనిషత్తులు, కానీ చాలా వరకు దొరకటం లేదు. అవి ఆ దొరికే వాటిలో 108, ఆ 108లో 10 మాత్రమే ఆయన వ్యాఖ్యానం రాశారు. దానికి 2 కారణాలు ఉన్నాయి. ఎందుకు వారు ఈ 10 ఉపనిషత్తులకే వ్యాఖ్యానం రాశారు అనే దానికి 2 కారణాలు. మొదటి కారణం ఏమిటంటే, ప్రస్థానత్రయంలో బ్రహ్మసూత్రం అని చెప్పాను చూసారా, ఆ బ్రహ్మసూత్రాలు వ్యాసాచార్యుల వారు వ్రాశారు. వ్యాసాచార్యుల వారు 555 సూత్రాలు 4 అధ్యాయాల్లో బ్రహ్మసూత్రం రాసింది దేనికంటే, ఉపనిషత్తుల్లో ఉన్న సూత్రాలను మంత్రాలను సరిగా అర్థం చేసుకోవాలి అందరూ, అందుకని ఉపనిషత్తుల్లో మంత్రాలను తీసుకొని దాని మీద విచారణ చేశారు ఆ ఒక్క బ్రహ్మసూత్రాలలో. ప్రతి సూత్రానికి కొన్ని ఉపనిషత్తులు వారు మనసులో పెట్టుకొని వ్రాస్తారు ఆ సూత్రం. ఆయన అంటే వ్యాసులవాచార్యుల వారు ఆ బ్రహ్మసూత్రాల్లో ఏమేమి ఉపనిషత్తులు ఉపయోగించారు అంటే, ఈ 10 ఉపనిషత్తులు ఉపయోగించారు వ్యాసాచార్యుల వారు. ఈ 10 ఉపనిషత్తులు, ఈశకే నకట ప్రశ్న ముండ మాండూక్య తిత్తిరిహి ఐతరేయం చ ఛాందోగ్యం బృహదారణ్యకం తథా, ఈ 10 ఉపనిషత్తులు ఆ మంత్రాలని అక్కడక్కడ కోట్ చేస్తూ ఆయన ఆ ఉద్దేశంతో వ్రాస్తారన్నమాట. అందుకనే శంకరాచార్యుల వారు ఆ బ్రహ్మసూత్రాలకు కూడా వ్యాఖ్యానం రాశారు. భగవద్గీతకి వ్యాఖ్యానం రాశారు ఆదిశంకరాచార్యులు, 10 ఉపనిషత్తులకి వ్యాఖ్యానం రాశారు, తర్వాత బ్రహ్మసూత్రాలకు కూడా వ్యాఖ్యానం రాశారు. అంటే వారికి ఎంత కరుణో చూడండి. ఒక గురువు ఈ యొక్క ప్రస్థానత్రయం బోధించాలంటే ఆ వ్యాఖ్యానాలు చదివితేనే చక్కగా బోధించగలరు. అంటే మూలం మాత్రమే కాదు, భగవద్గీత భాష్యం, దాన్ని భాష్యం అంటారు, వ్యాఖ్యానాన్ని భాష్యం అంటారు సంస్కృతంలో. భగవద్గీత భాష్యం చదవాలి గురువైన వాడు, 10 ఉపనిషత్తుల భాష్యము చదవాలి, బ్రహ్మసూత్ర భాష్యము చదవాలి. ఇలా చదివినప్పుడే మనం ప్రస్థానత్రయాన్ని బాగా బోధించగలం. కనుక ఆ బ్రహ్మసూత్రాలను బాగా మనకు అర్థం కావాలి, వాటిలో కావాలి అంటే వ్యాఖ్యానం రాస్తేనే, ఉపనిషత్తులు బాగా అర్థమైతేనే బ్రహ్మసూత్రాలు అర్థమవుతాయి. ఇది మొదటి కారణం. ఎందుకు వారు 10 ఉపనిషత్తులకు వ్రాశారు అంటే, మొదటి కారణం బ్రహ్మసూత్రాల్లో ఈ ఒక్క మంత్రాల విచారణ వస్తుంది, ఈ 10 ఉపనిషత్తుల విచారణ వస్తుంది, కనుక ఈ భాష్యం కనుక చదివితే, ఐతరేయ ఈ ఉపనిషత్తుల భాష్యాలన్నీ చదివితే వీళ్ళు తేలికగా బ్రహ్మసూత్రాలు అర్థం చేసుకుంటారు అనే ఉద్దేశంతో వ్రాశారు. సూత్రం అంటే దారం లాంటిది. ఇప్పుడు వాటిట్లో ఏమిటి కుసుమాలు, ఒక మాల ఉంది చూడండి, ఇప్పుడు ఈ పుష్పమాల ఉంది, ఇవన్నీ కుసుమాలు పూలు, లోపల దారం ఉంటుంది. శంకరాచార్యులు వారి భాషలో రాస్తారు బ్రహ్మసూత్రం కూడా సూత్రం, ఉపనిషత్తు మంత్రాలన్నీ కుసుమాలు, ఒక్కొక్క ఉపనిషత్తు ఒక్కొక్క మంత్రం కుసుమాలు అన్నమాట, పుష్పాలు లాంటివి. ఎంత చక్కగా వర్ణిస్తారు. కనుక ఇప్పుడు 2వ కారణం ఏమిటో తెలుసుకోవాలి మనం. శంకరాచార్యుల వారు 10 ఉపనిషత్తులకు ఈ భాష్యం రాయడానికి 2వ కారణం, ఈ 10 ఉపనిషత్తుల్లో ప్రక్రియ పద్ధతి మనకు చక్కగా చెప్పబడింది. ముఖ్యంగా 2 ప్రక్రియలు, చాలా ఉన్నాయి ప్రక్రియలు, 2 ప్రక్రియలు ఏంటంటే, పంచకోశ వివేక ప్రక్రియ. మనకు చక్కగా ఈ యొక్క 10 ఉపనిషత్తుల్లో ఈ ప్రక్రియ తెలుస్తుంది, పంచకోశ వివేక ప్రక్రియ. 2వ ప్రక్రియ అవస్థాత్రయ వివేక ప్రక్రియ. మీకు ఈ పదాలన్నీ తెలుసు, అవస్థాత్రయ వివేక ప్రక్రియ. ప్రక్రియ అంటే పద్ధతి. అలా ఈ యొక్క ప్రక్రియలు చక్కగా ఈ 10 ఉపనిషత్తుల్లో మనకు విశదంగా చెప్పబడింది. అందువల్ల ఆ 10 ఉపనిషత్తులు తీసుకున్నారు శంకరాచార్యుల వారు. మిగతా ఉపనిషత్తుల్లో ఇట్లా పంచకోశ వివేకం, అవస్థాత్రయ వివేకం ఇవన్నీ అంతగా వివరంగా చెప్పలేదు ఉపనిషత్తు మంత్రాలు. అక్కడక్కడక్కడ అన్నీ వస్తాయి కానీ ఈ విషయాలు రావు. కనుక ఈ రెండు కారణాల వల్ల శంకరాచార్యుల వారు భాష్యం రాశారు. మొదటి ఇప్పుడు ఇంతవరకు మనం తెలుసుకున్నాం. తర్వాత మనం తెలుసుకోవలసింది ఈ యొక్క ఉపనిషత్తులు, 10 ఉపనిషత్తులు ఉన్నాయి కదా, 4 వేదాల నుంచి తీసుకోబడినాయి. ప్రతి వేదంలో 4 భాగాలు ఉంటాయి. ప్రతి వేదానికి 4 భాగాలు, సంహితాభాగము, బ్రాహ్మణ భాగము. సంహితాభాగము మొదటిది, రెండవది బ్రాహ్మణ భాగము, 3 ఆరణ్యకము, 4 ఉపనిషత్తు, భాగము. ఋగ్వేదంలో ఈ 4 భాగాలు ఉంటాయి. ఋగ్వేద సంహిత, ఋగ్వేద బ్రాహ్మణము, ఋగ్వేద ఆరణ్యకము, ఋగ్వేద ఉపనిషత్తు. అదేవిధంగా రెండవ వేదం ఏమిటి? యజుర్వేద. యజుర్వేద సంహిత, యజుర్వేద బ్రాహ్మణము, యజుర్వేద ఆరణ్యకము, యజుర్వేద ఉపనిషత్తు. 3 ఉపనిషత్తు సామవేద సంహిత, సామవేద బ్రాహ్మణము, సామవేద ఆరణ్యకము, సామవేద ఉపనిషత్తు. 4 అథర్వణ వేద సంహిత, అథర్వణ వేద బ్రాహ్మణము, అథర్వణ వేద ఆరణ్యకము, అథర్వణ వేద ఉపనిషత్తు. ఇట్లా ప్రతి వేదానికి 4 భాగాలు. 4 భాగాల్లో ఒక్కొక్క భాగం ఏం చెప్తోంది? సంహిత అంటే స్తుతి, స్తోత్రం. ఈ స్తోత్రాలన్నీ ఉన్నాయి చూసారా, స్తుతి చేయడం, ఇవన్నీ కూడా చేయబడినాయి సంహితలో. దేవతలు ఆ భగవంతుణ్ణి, పరమాత్ముణ్ణి, ఆయన వైభవాన్ని పొగుడుతారు. ఆ సంహిత అంటే మంత్రాలు, స్తుతి అన్నమాట. సూక్తాలు అంటారు చూసారా, పురుష సూక్తం, నారాయణ సూక్తం, ఈ సూక్తాలన్నీ కూడా సంహిత భాగానికి వస్తాయి, స్తుతి అన్నమాట. రెండవ బ్రాహ్మణ భాగం కర్మలు ఎలా చేయాలి, యాగాలు, యజ్ఞాలు, హోమాలు, పూజలు, ఈ మంత్రాలన్నీ ఉంటాయి చూసారా, ఎలా అనుష్ఠానం చెయ్యాలి అనేది, కర్మలు చెయ్యడం అనేది బ్రాహ్మణ భాగంలో చెప్పబడింది. బ్రాహ్మణ భాగం అంటే వేదం యొక్క బ్రాహ్మణ భాగంలో చెప్పబడింది. ఆరణ్యకం అంటే ఉపాసనలు, ధ్యానములు ఎట్లా చేయాలి, ఉపాసనలు ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఏ ఉపాసనలు చేయాలి, అవన్నీ ఆరణ్యక భాగంలో చెప్పబడినాయి. ఆరణ్యక భాగమైన వేదంలో చెప్పబడినాయి. తర్వాత జ్ఞానం అనేటువంటిది, ఆత్మజ్ఞానము, జ్ఞానయోగము ఈ యొక్క ఉపనిషత్తు భాగంలో చెప్పబడింది. ఇప్పుడు మనం చదివిన 8 ఉపనిషత్తులు ఉన్నాయి చూసారా, ఉపనిషత్తు భాగము, వేదము యొక్క ఉపనిషత్తు భాగం. మనం సంహితా భాగాలు, బ్రాహ్మణ భాగాలు, ఆరణ్యక భాగాలు చదవలే. మనకు కావాల్సింది జ్ఞానం, మోక్షం. అందుకని మనం ఏం చేస్తాం, ఉపనిషత్తు భాగమైనటువంటి ఆ వేదాన్ని తీసుకుంటాం. మనం వేదంలో ఉపనిషత్తు భాగాన్ని తీసుకొని చదువుతాం. ఇప్పుడు ఈ ఐతరేయోపనిషత్తు కూడా 4 వేదాల నుంచి ఉపనిషత్తులు వచ్చినాయి. ఈ 10 ఉపనిషత్తులు ఎలా తీసుకున్నారనేది ముందు చూడాలి మనం. ఋగ్వేదం నుంచి వచ్చింది ఈ ఐతరేయోపనిషత్తు. మన ఇంతవరకు ఋగ్వేద ఉపనిషత్తు చదవలే. 2 ఉపనిషత్తు లభ్యమవుతున్నాయి, అథర్వణ వేదాని, ఈ యొక్క ఋగ్వేదానికి సంబంధించినవి. మొదటిది ఐతరేయోపనిషత్తు, 2 కౌశీతకీ ఉపనిషత్తు. ఐతరేయోపనిషత్తు, కౌశీతకీ ఉపనిషత్తు అంటే ఋగ్వేదంలో ఉపనిషత్తు భాగంలో ఇక్కడ వస్తాయన్నమాట. ఐతరేయ ఋషి, ఐతరేయ బ్రాహ్మణం ఆయన మంత్రాలని చదువుకున్నారు. ఐతరేయ ఆరణ్యకం, ఐతరేయ ఉపనిషత్తు. ఐతరేయం అనేది ఒక ఋషి పేరు, ఆయన తల్లి పేరు ఇతరా అని పేరు. ఇతరాయాః పుత్రః ఐతరేయః. మరొక పేరు మహీదాసః. మహి అంటే భూమి, భూమాత దగ్గర ఈ వేదాలు చదువుకున్నారట ఆయన. అందుకనే ఆయన దాసుడు, పృథివీ మాతకి గురువుగా తీసుకున్నాడు పృథివీ దేవతని. ఆ పృథివీ మాత దగ్గర మహి అంటే భూమి, భూమాత, భూమ దేవి దగ్గర నేర్చుకున్నాడు. అందువల్ల ఆయనకి మరొక పేరు మహీదాస అని పేరు. ఐతరేయ అని ఒక పేరు, మహీదాస అని ఒక పేరు. ఆయన అక్కడ నేర్చుకొని ఆ మంత్రాలన్నీ ఋషులు వారి యొక్క తపశ్శక్తి ద్వారా ఈ మంత్రాలన్నీ కూడా నేర్చుకున్నారు. వ్రాయడం అంటూ ఏం లేదు, వినడమే. ఆకాశంలో ఆ శబ్దాలు ఉన్నప్పుడు భూమాత దగ్గర ఆయన నేర్చుకున్నాడు. కనుక ఆయన ఏమేమి నేర్చుకున్నాడు, ఆయన వల్ల ఏ ఏ మంత్రాలు మనకు వెలువడినాయి అంటే, ఐతరేయ బ్రాహ్మణం, ఐతరేయ ఆరణ్యకం, ఐతరేయ ఉపనిషత్. ఆ ఐతరేయ మహర్షి నుంచి వచ్చినాయి. ఇప్పుడు ఇది ఋగ్వేదానికి సంబంధించిందని చెప్పాం. తర్వాత వేదం కృష్ణ యజుర్వేదం. యజుర్వేదం రెండు, కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదం. మనం కృష్ణ యజుర్వేదంలో కఠోపనిషత్తు చదివాం, తైత్రీయోపనిషత్తు చదివాం. కృష్ణ యజుర్వేదానికి సంబంధించిన కఠోపనిషత్తు చదివాం, తైత్రీయోపనిషత్తు చదివాం. శుక్ల యజుర్వేదానికి సంబంధించిన ఈశావాస్యోపనిషత్తు కూడా చదివాం మనం. ఈశావాస్యోపనిషత్ శుక్ల యజుర్వేదానికి సంబంధించినది. కనుక యజుర్వేదం అయిపోయింది. ఈశావాస్యోపనిషత్తు శుక్ల యజుర్వేదం, బృహదారణ్యకం చదవాలి, అది కూడా శుక్ల యజుర్వేదానికి సంబంధించినది. తర్వాత మూడవ వేదం సామవేదంలో నుంచి మనం చదివిన ఉపనిషత్తు కేనోపనిషత్తు చదివాం. సామవేదం నుంచి ఎన్ని వేదాలు చదివాము చూడండి మనం. సామవేదంలో ఉన్న కేనోపనిషత్తు మనం చదివాం. ఛాందోగ్యం చదవాలి. ఛాందోగ్యం కూడా సామవేదాని కిందకే వస్తుంది. తర్వాత అథర్వణ వేదానికి సంబంధించిన రెండు ఉపనిషత్తులు చదివాం మనం. ముండకోపనిషత్తు, మాండుక్యోపనిషత్తు. పోయిన వారమే పూర్తి చేశాం. ముండకోపనిషత్తు, మాండుక్యోపనిషత్తు, ఈ రెండు ఉపనిషత్తులు మనం అథర్వణ వేదానికి సంబంధించినవి చదివాం. మరొక ఉపనిషత్తు ప్రశ్నోపనిషత్తు అథర్వణ వేదానికి సంబంధించిందే, అది చదవాలి. దీని తర్వాత అది చదువుతాం. కనుక నాలుగు వేదాల్లో నుంచి ఆయన తీసుకున్నారు. చూడండి, ఏ వేదాన్ని వదిలిపెట్టకూడదు కదా. పది ఉపనిషత్తులు నాలుగు వేదాల్లో వ్యాపించి ఉన్నాయి. ఆ నాలుగు వేదాల్లో ఉన్న పది ఉపనిషత్తులకి ఆయన వ్యాఖ్యానం రాశారు. మరొక విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆరు విషయాలు మనం తెలుసుకోవాలి మోక్షాన్ని పొందడానికి. ఈ చదువుకునేటప్పుడు ఈ ప్రపంచంలో అన్ని సిద్ధాంతాల వారికి ఆరు ప్రశ్నలు ఉంటాయి. ఆ ఆరు ప్రశ్నలకి సమాధానం చెప్తే సిద్ధాంతం పూర్తి అవుతుంది. విశిష్టాద్వైతం కానివ్వండి, ద్వైతం కానివ్వండి, అద్వైతం కానివ్వండి, సాంఖ్య, యోగ, న్యాయ, వైశేషిక, ఏ మతమైనా సరే, ఏ సిద్ధాంతమైనా సరే, ఆరు విషయాలను గురించి చర్చ చేస్తుంది. ఆ ఆరు విషయాలు దేనికి చర్చ చేస్తారంటే, అవి చర్చ చేసి తెలుసుకుంటేనే మోక్షం. ఏమిటి ఆ ఆరు విషయాలంటే, మొదటిది జీవస్వరూప కిమ్ అన్నారు. జీవస్వరూపం కిమ్, జీవుడి యొక్క స్వరూపం ఏమిటి అని తెలుసుకోవాలి. ఈ జీవుడెవరు, ఎలా పుట్టాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, అది జీవస్వరూపం. రెండవది ఈశ్వర స్వరూపం కిమ్ అన్నారు. ఈశ్వరుడు స్వరూపం ఏమిటి, దేవుడు అంటే ఎవరు, అసలు ఆయన ఎక్కడున్నాడు, ఈశ్వర స్వరూపం కిమ్, కిమ్ అంటే ఏమిటి. మూడవ విషయం జగత్ స్వరూపం కిమ్ అన్నారు. ఈ జగత్ స్వరూపం ఏమిటి అసలు, అది తెలుసుకోవాలి. ఈ జగత్తు వచ్చిందంటున్నారు, ఎట్లా వచ్చింది, ఈ సూర్యుడేమిటి, చంద్రుడేమిటి, ఈ చెట్లేమిటి, కొండలేమిటి, నదులేమిటి, ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి, ఎట్లా వస్తున్నాయి, వరదలన్నీ కూడా, కుంభవృష్టి వర్షం ఎట్లా కురుస్తున్నది, ఇవన్నీ తెలుసుకోవాలి కదా. జగత్ స్వరూపం మూడవ ప్రశ్న. దీని గురించి అందరూ చర్చిస్తారు అన్ని సిద్ధాంతాల వాళ్ళు. నాలుగవ విషయం బంధం అంటే ఏమిటి, బంధస్వరూపం కిమ్, బంధస్వరూపం ఏమిటి, అసలు మనిషి ఎందుకు బంధింపబడుతున్నాడు అంటే, వ్యాధి జరా మరణాల చేత బాధపడుతున్నాడు, బంధింపబడుతున్నాడు, దుఃఖంతో బాధపడుతున్నాడు ఎందుకు, దాన్ని గురించి కూడా అందరూ చర్చిస్తారు అన్ని సిద్ధాంతాల వాళ్ళు. బంధస్వరూపం కిమ్. ఐదవ విషయం మోక్షస్వరూపం కిమ్, ఈ బంధం నుంచి బయటపడవడమే బయటపడటమే మోక్షం. దాని లక్షణం ఏమిటి, దాని స్వరూపం ఏమిటి, అసలు మోక్షం అంటే ఏమిటండి, ఆ బంధాన్ని పోగొట్టే ఈ మోక్షం ఏమిటి అసలు, దాని గురించి కూడా అందరూ విచారణ చేస్తారు. చివరిగా ఆరవ విషయం, మోక్ష సాధనాలు ఏమిటి, మోక్షాన్ని పొందాలంటే సాధనాలు ఏమిటి అనే విచారణ చేస్తారు అందరూ. కనుక జీవస్వరూపం ఏమిటి, ఈశ్వర స్వరూపం ఏమిటి, జగత్స్వరూపం ఏమిటి, బంధస్వరూపం ఏమిటి, మోక్షస్వరూపం ఏమిటి, సాధనములు ఏమిటి, ఈ ఆరు విషయాలు ఉండాలి ఏ సిద్ధాంతంలోనైనా. ఇప్పుడు మనం కూడా ఈ ఆరు విషయాలు ఈ అద్వైత సిద్ధాంతం ద్వారా చదివి తెలుసుకుంటున్నాం. జీవుడంటే ఎవరు, ఈశ్వరుడంటే ఎవరు, జగత్ అంటే ఏమిటి, అన్నీ తెలుసుకుంటున్నాం. మోక్షం అంటే ఏమిటి, ఆరు విషయాలు తెలుసుకుంటున్నాం మనం. ఇది తెలుసుకుంటే ఏమిటి చివరికి అంటే, నేను జీవాత్మను ఆ పరమాత్మనే అని తెలుసుకోవడం మహావాక్యం అంటారు. మహావాక్య జ్ఞానేన మోక్షము అన్నారు. మహావాక్య జ్ఞానం పొందితే మోక్షం వస్తుందన్నాడు. మళ్ళీ మహావాక్యం ఏమిటండి అంటే పెద్ద వాక్యమా అన్నాడు. మహావాక్యం అంటే చిన్న వాక్యం. జీవాత్మ పరమాత్మ ఐక్య బోధక వాక్యం మహావాక్యం. మహావాక్యం అంటే ఏమి లేదు నాయన, ఈ జీవాత్ముడే ఆ పరమాత్మ, వీరిద్దరికీ ఐక్యం ఉన్నది, వారు వేరువేరు కాదు, వారిద్దరూ ఒక్కటే అని చెప్పే వాక్యం మహావాక్యం. ఈ జీవుడు ఆ పరమేశ్వరుడు ఇద్దరూ ఒకటే ఐక్యం అని చెప్పే వాక్యం మహావాక్యం. ఇప్పుడు మనకు కావాల్సింది ఏమిటి, మోక్షం. మోక్షం అంటే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం అంటే నేను ఈ పరమాత్మ నేను ఒకటే అని తెలుసుకోవడం మహావాక్యం. ఈ మహావాక్యాలు ఎక్కడ చెప్పబడినాయి అంటే, నాలుగు వేదాల్లో ముఖ్యంగా నాలుగు మహావాక్యాలుగా ప్రసిద్ధి చెందున్నాయి. నాలుగు వేదాల్లో నాలుగు మహావాక్యాలు ప్రసిద్ధిగా, అంటే చాలా ఉన్నాయి మహావాక్యాలు, కానీ ప్రసిద్ధిగా మనం తెలుసుకోవలసిన నాలుగు మహావాక్యాలు. మొదటిది మనం చదవబోయే మహావాక్యం ప్రజ్ఞానం బ్రహ్మ. ఐతరేయోపనిషత్ మహావాక్యం ప్రజ్ఞానం బ్రహ్మ. ప్రజ్ఞానం అంటే జీవుడు, బ్రహ్మ అంటే పరమాత్మ. ఈ ప్రజ్ఞానమే ఆ బ్రహ్మ, ఆ బ్రహ్మే ఈ ప్రజ్ఞానము అని చదవబోతున్నాం, మహావాక్యం తెలుసుకోబోతున్నాం. తర్వాత ఇది ఋగ్వేదానికి సంబంధించిన మహావాక్యం, యజుర్వేదానికి సంబంధించిన మహావాక్యం అహం బ్రహ్మ అస్మి బృహదారణ్యకోపనిషత్తులో వస్తుంది. అహం బ్రహ్మ అస్మి, నేను ఆ బ్రహ్మమే అయ్యున్నాను అనే మహావాక్యం బృహదారణ్యకోపనిషత్తులో వస్తుంది. చదవబోతున్నాం, చదువుతాం. ఇది రెండవ మహావాక్యం, రెండవ వేదం నుంచి వచ్చింది, యజుర్వేదం నుంచి. తరువాత కృష్ణ యజుర్వేదం రెండు, శుక్ల యజుర్వేదం రెండు వేదాలుగా చెప్పకూడదు, ఒకే వేదం అందులో భాగాలన్నమాట. మూడవ వేదం సామవేదం. ఆ ఒక మహావాక్యం తత్వమసి, తత్ ఆ పరమాత్మ, త్వం నీవే అయ్యున్నావు అని చెప్పే మహావాక్యం తత్వమసి. ఇది ఛాందోగ్యంలో వస్తుంది, అది కూడా మనం చదువుతాం ఆ మహావాక్యం కూడా. తర్వాత అథర్వణ వేదంలో మనం ఒక్క మహావాక్యమే చదివాం ఇంతవరకు, అయమాత్మ బ్రహ్మ సోయమాత్మ చతుష్పాద్ అన్నారు. అయమాత్మ బ్రహ్మ మాండుక్యోపనిషత్తులో వచ్చే మహావాక్యం, అథర్వణ వేదానికి సంబంధించిన మహావాక్యం. ఇప్పుడు నాలుగు మహావాక్యాల్లో ఒక మహావాక్యం పూర్తి చేశాం, ఏమిటది, అయమాత్మ బ్రహ్మ. ఇప్పుడు రెండో మహావాక్యానికి వస్తున్నాము, ప్రజ్ఞానం బ్రహ్మ. తర్వాత మూడు నాలుగు మహావాక్యాలు. కనుక ఈ మహావాక్యాలు నాలుగు వేదాల నుంచి ఉన్నాయి కాబట్టి, నాలుగు వేదాలు రావాలి కనుక వారు ఎంత చక్కగా సెలెక్ట్ చేసుకొని ఆ మంత్రాలు వ్రాశారో చూడండి. తర్వాత మరొక విషయం మనం తెలుసుకోవాల్సింది, ఒక్కొక్క ఉపనిషత్తుకి ఒక్కొక్క శాంతి పాఠం ఉంటుంది. అన్ని వేదాలకి ఒకే శాంతి పాఠం ఉండదు, ఆ ఉపనిషత్తులకు ఆ శాంతి పాఠాలు ఉంటాయి. మన ముండకోపనిషత్తుకి, అథర్వణ వేద ఉపనిషత్తుకి భద్రం కరణేభిశృణయామదేవాహ అని చదివాం. మాండుక్యోపనిషత్తుకు కూడా భద్రం కరణేభిశృణయామదేవాహ అది చదివాం. కేనోపనిషత్తుకి సామవేదం ఉపనిషత్ అయినటువంటి కేనోపనిషత్తుకి ఆప్యాయంతు మమాంగాని అది చదివాం. యజుర్వేదానికి సంబంధించిన కఠోపనిషత్తు తైత్రియానికి సహనావవతు సహనౌ భునక్తు అది చదివాం. మూడు శాంతి పాఠాలైనవి. శుక్ల యజుర్వేదానికి బృహదారణ్యక ఈశావాస్యాలకి పూర్ణమదఃపూర్ణమిదం వేరే పాఠం, శాంతి పాఠం. ఇప్పుడు ఈ అథ ఋగ్వేదం అయినటువంటి ఐతరేయోపనిషత్తుకి, ఋగ్వేదానికి సంబంధించిన ఐతరేయోపనిషత్తుకి వేరే శాంతి పాఠం. వేదమే వేరు కదా. వాంగ్మే మనసి ప్రతిష్ఠిత మనోమే వాచి ప్రతిష్ఠితం అది ఆ శాంతి పాఠం మనం తెలుసుకోబోతున్నాం ఇప్పుడు. కనుక మహావాక్యాలు శాంతి పాఠాలు వేరువేరుగా ఉన్నాయి, ఒక్కొక్క ఉపనిషత్తుకి దానికి సంబంధించిన వేదానికి సంబంధించి. ఇంత వివరం ఉంది చూసారా, ఇంత వివరాన్ని మనం తెలుసుకున్నాం ఇప్పుడు. తర్వాత ఈ శాంతి పాఠం యొక్క అర్థాన్ని మనం తెలుసుకోవాలి. శాంతి పాఠం అర్థం తెలుసుకోవడానికి ముందు మనం ఆ శాంతి పాఠం చదువుతాం. 13వ పేజీలో తెలుగు పుస్తకంలో 13వ పేజీ, మిగతా పుస్తకాల్లో చూసుకోండి, మొదల్లో ఉంటుంది ఎక్కడో శాంతి పాఠం. తిరిగి చెప్పండి. వాంగ్ మే మనసి ప్రతిష్ఠిత మనో మే వాచి ప్రతిష్ఠితం. ఆవిరావిర్మయేధీం వేదస్య మహాణీస్థః శృతం మే మా ప్రహాసీ. అనేనాధీతేనాహోరాత్రాన్ సందధామి అనేనాధీతేనాహోరాత్రాన్ సందధామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారమవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. విఘ్న నివారణార్థం శాంతి పాఠ. మనం ఈ ఉపనిషత్తు పూర్తయ్యే వరకు ఎటువంటి విఘ్నములు ఉండకూడదు అని ఈ ప్రార్థన, శాంతి పాఠ రూపేణ ప్రార్థన, ప్రార్థనారూపేణ శాంతి పాఠ. ఎటువంటి ఇబ్బందులు లేకుండా, విఘ్నాలంటే ఇబ్బందులు, కష్టాలు లేకుండా, ఎటువంటి ఆటంకములు లేకుండా ప్రతి సోమవారము ఉపనిషత్తు పూర్తయ్యే వరకు నేను ఈ యొక్క క్లాసుకి రావాలి, ఎటువంటి ఆటంకం ఉండకూడదని ప్రార్థిస్తున్నాం ఆ భగవంతుణ్ణి. అంతేకాకుండా ఈ యొక్క ప్రార్థన అనేది దేనికి అంటే, ఇది చాలా సూక్ష్మమైన విషయం. ఈ సూక్ష్మమైన విషయాన్ని గ్రహించాలంటే సూక్ష్మమైన బుద్ధి కావాలి, శారీరక శక్తి, మానసిక శక్తి, దార్ఢ్యత, బుద్ధి బలం ఇవన్నీ ఉండాలి. ఆటంకాలు లేకుండా క్లాసుకు రావడమే కాదు, ఆ కూర్చున్న ఒక గంట సేపు కూడా నేను బాగా చక్కగా చదువుకునేటట్టుగా నాకు శక్తిని ప్రసాదించు అని కూడా ప్రార్థన. కూర్చున్న తర్వాత నిద్రపోకూడదు కదా క్లాసులో, నిద్రపోకుండా కూర్చున్నా కూడా ఆ బుద్ధికి మనసుకి ఇది అందాలి కదా. అది అందాలి అంటే మన ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి మమేకం కావాలి, ఏకం కావాలి, ఒక త్రాటి మీద ఉండాలి అవి. మన వ్యక్తిత్వం ఎటువంటి వ్యక్తిత్వం ఉంటే ఈ దీన్ని అర్థం చేసుకోగలుగుతామంటే, శాస్త్రం చెప్తున్నది మనస వాచ కర్మణ ఏకత్రితం కావాలి. నీ యొక్క పర్సనాలిటీ అంటారు చూడండి ఇంగ్లీష్లో, మనం తెలుగులో వ్యక్తిత్వం అంటాం పర్సనాలిటీ. నీ వ్యక్తిత్వం ఏమిటి అసలు? నీ మనస్సు, నీ ఆలోచన, నీ పనులు ఒకే మార్గంలో వెళ్ళాలి. ఒకే మాట, ఏదైతే ఆలోచిస్తావో అదే చెప్తావు, ఏదైతే చెప్తావో అదే చేస్తావు. మనం చేతలకి, మాటలకి, ఆలోచనలకి పొంతన లేకుండా ఉండకూడదు. పొంతన అంటే ఏమిటి? హార్మనీ. సంగీతం కచేరీలు జరుగుతున్నాయి చూశారు కదా, కచేరీ జరిగేటప్పుడు మృదంగం వాయించేవాడు ఉంటాడు, వైలెన్ వాయించే విద్వాంసుడు ఉంటాడు, పాట పాడే విద్వాంసుడు ఉంటాడు, ఎంతోమంది విద్వాంసులు కూర్చొని శృతులు పెట్టుకుంటారు అందరు కరెక్ట్గా. ఆ శృతి అంత చక్కగా పెట్టుకున్న తర్వాతనే కచేరీ మొదలవుతుంది. వైలెన్ ఒక శృతిలో, మృదంగం ఒక శృతిలో, ఆ పాడే ఆయన వేరే శృతిలో పాడితే మనం కూర్చోగలమా? అక్కడ కూర్చోలేం. అది వినడానికి సొంపుగా మధురంగా ఉండదు, కష్టంగా ఉంటుంది వినడానికి. అది మనం చక్కగా వినాలి అంటే 3 గంటలు కూర్చొని ఆ కచేరీని, మన ఆ వాయిద్యాలన్నీ కూడా చక్కగా ఒకే శృతిలో వాటిని సమకూర్చాలి వాళ్ళు, ఆ శృతిని కూర్చాలి అందులో. అందుకని ఆయన శృతి బాక్స్ కూడా పెట్టుకుంటాడు చూసారా పాడే ఆయన, ఆ దానికి శృతి ప్రకారం పాడాలి. శృతి పోయింది అంటే ఆడియన్స్ వెళ్ళిపోతారు. అంత చక్కగా వాళ్ళు ఎంత సాధన చేస్తే అంత చక్కగా వాయించగలరు, పాడగలరు. 3 గంటలసేపు జనాన్ని అట్లా ఉర్రూత లూగిస్తారు చూడండి, జనం వాడు మర్చిపోతారు అసలు. ఎంత ఆనందాన్ని పొందుతారు, ఎలా వస్తున్నది అంత ఆనందం మనకంటే. వాళ్ళు సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి సాధన చేస్తే ఆ స్టేజ్ మీద కూర్చొని వాళ్ళు పాడగలుగుతున్నారు, మనం వినగలుగుతున్నాం. చూసారా? లేకపోతే వినలేం. కర్ణ కఠోరం అంటారు చూసారా, కర్ణ కఠోరంగా ఉంటుంది. మనం పాడితే కర్ణ కఠోరంగా ఉంటుంది, వాళ్ళు పాడితే విన సొంపుగా ఉంటుంది అన్నారు. అదేవిధంగా ఈ మహావాక్యం అర్థం కావాలి అంటే ఉపనిషత్తు అడుగుతున్నది, నీకు నీ ఇప్పుడు ఇవన్నీ మనకు వాయిద్యాలు లాంటివి అన్నమాట. ఇంద్రియాలు అంటే కళ్ళు, ముక్కు, చెవులు, ఇవన్నీ, ఈ వాక్కు, మాట్లాడే మాట, మనస్సు, ఇవన్నీ కూడా మనకు వాయిద్యాలు లాంటివి అనుకుందాం. వాటన్నిటినీ ఒకే శృతిలో పెట్టాలి మనం. మన మాట, చేత పొంతన లేకుండా ఉండకూడదు. దాన్ని స్ప్లిట్ పర్సనాలిటీ అంటారు. లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడటం, అది ద్వంద్వ వైఖరి అంటారు చూసారా. ఆ ద్వంద్వ వైఖరి ఉండకూడదు మనిషి దగ్గర, అది కపటం అన్నమాట. ద్వంద్వ వైఖరి ఉంటే కపటం. ఆలోచించేది ఒకటి, చెప్పేది ఒకటి, మాట్లాడేది ఒకటి, మాట్లాడేది ఒకటి, చేసేది ఒకటిగా ఉంటే ద్వంద్వ వైఖరి అంటారు, స్ప్లిట్ పర్సనాలిటీ అంటారు. అలా ఉన్న వ్యక్తికి ఏమిటి అర్థం? ఆ యొక్క ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా ఏకత్రితం కాలేదు, ఒక తాటి మీద లేవు అవి. అప్పుడేమవుతుందంటే ఆ వ్యక్తికి సూక్ష్మగ్రాహక బుద్ధి రాదు. ఎందుకంటే శుద్ధత లేదు, తను చేసే పనికి, చెప్పే మాటకి పొంతన లేకుండా ఉంటుంది. ఆ మనిషితో మనం సంబంధం పెట్టుకోగలమా? అసలు పెట్టుకోలేము. చెప్పేదానికి, చేసేదానికి, మాట్లాడేదానికి సంబంధం ఉండాలి, ఒకే విధంగా ఉండాలి. అలా ఉంటే ఆ వ్యక్తి గొప్పవాడు. అలాంటి శక్తి మనకు రావాలి అంటే దేవుడి అనుగ్రహం కావాలి. మన మాటలు, మన చేతలు, మనసా వాచ కర్మణ, విష్ణు సహస్రనామంలో వస్తుంది కదా, కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మన వా ప్రకృతి స్వభావాత్. అది ఏం తెలియజేస్తుంది మనకు? మన ఇంద్రియాలని, అంతఃకరణాన్ని, మన వాక్కుని, మన పనులని అన్నిటినీ కూడా ఒకే తాటి మీద తీసుకెళ్ళాలి. అందుకనే కఠోపనిషత్తులో చూసాం, నచికేతుడి తండ్రి యాగం చేసినప్పుడు నచికేతుడిని యమధర్మరాజు దగ్గరికి పంపిస్తానన్నాడు ఆయన. మాట తప్పకూడదు, ఏదైతే మాట అంటామో అది ఆచరణ పెట్టి తీరాలి. అప్పుడు నచికేతుడు అడిగాడు, నాన్నగారు నన్ను పంపిస్తారా మరి, ఇంకా నన్ను ఇస్తానన్నారు కదా యమధర్మరాజుకి, నేను వెళ్ళేదా అన్నాడు. నేను ఊరికే తమాషా కన్నాను, పోయి ఆడుకో అన్నాడు ఆయన. నచికేతుడు అన్నాడు, లేదు నాన్నగారు, మీరు మాట అన్న తర్వాత అది వెనక్కి తీసుకోకూడదు, నేను వెళ్ళాల్సిందే అన్నాడు. అబ్బాయి వినలేదు నచికేతుడు, ఎందుకంటే తండ్రి మాట తప్పకూడదు కదా. తండ్రి మాట తప్పితే ఆయన చేసిన యాగ పుణ్యం అంతా పోతుంది. తండ్రికి పుణ్యం పోకూడదని, మాట తప్పకూడదని తండ్రి మాట నిలబెట్టడం కోసం, అంటే అన్న మాటని ఆచరణలో పెట్టాలి కదా. అందుకని నచికేతుడు వెళ్ళాడు. ఆ కథ మనకు తెలుసు. అదేవిధంగా దశరథుడు రాముల వారిని అరణ్యానికి వెళ్ళమన్నాడు. అక్కడ ఎవరున్నారు? ఓన్లీ కైకేయి, దశరథుడే ఉన్నాడు. కనుక ఆయన మాట మార్చచ్చు కదా, మార్చడకూడదు. అందుకని ఆచంద్ర తారక ఉంటుంది కీర్తి అనేది. మాట తప్పావు అంటే అది అధర్మం అవుతుంది. అందుకని భరతుడు అడిగాడు, నేను రమ్మంటున్నాను కదా రాజ్యం ఏలటానికి, వచ్చేసేయి, నాన్నగారు నా కోసమే కదా రాజ్యం అడిగారు, నేను రాజ్యం పరిపాలించను, నువ్వే వచ్చేయి అంటే, లేదు నాన్నగారికి అపకీర్తి వస్తుంది, నేను గనక వస్తే నాన్నగారి కోసం నేను రాకూడదు, నాన్నగారి వాక్కుని నేను పాటించాలి అన్నాడు రాముల వారు. చూశారా? అందుకని మనం అనే మాట, నేను 5 గంటలకు వస్తానండి అంటే 5 గంటలకు వెళ్ళాలి, వెళ్ళకపోతే ఇన్ఫామ్ చేయాలి. ఎవరికైనా ఎక్కడికైనా వెళతాము అంటే ముందు చెప్పామనుకోండి, చెప్పిన తర్వాత, మాట ఇచ్చిన తర్వాత. అందుకనే తొందరగా మాట ఇవ్వకూడదు అందరికీ. టక్కున మాట ఇస్తాం, తర్వాత కష్టపడతాం. దశరథుడు విశ్వావసులాగా వీళ్ళందరూ ఎంతమంది మాట ఇచ్చి కష్టపడిన వాడున్నారు తెలుసా? సత్యహరిశ్చంద్రుడు. కనుక మాట ఇచ్చే ముందు బాగా ఆలోచించాలి, ఇచ్చిన దాన్ని మళ్ళీ మార్చకూడదు. అది ఏకత్రితము అంటే. అలాంటి వ్యక్తికి మాత్రమే ఈ విద్య బోధపడుతుంది, కానీ అందరికీ రాదు. అందుకని విద్యార్థి గురువు కలిసి ప్రార్థన చేస్తున్నారు. విద్యార్థి అడుగుతున్నాడు, ఓ బ్రహ్మ చైతన్యమా, పరమాత్ముడు బ్రహ్మ చైతన్యం కదా, ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాడు. బ్రహ్మస్వరూపమైనటువంటి ఓ పరమాత్మ, నాకు నా వాక్కుని మనస్సుని ఏకత్రితం చేయి. మనసులో వాక్కు ఉండేటట్టు, వాక్కులో మనసు ఉండేటట్లు, అంటే ఏదైతే ఆలోచిస్తానో అదే నేను మాట్లాడేటట్లు చెయ్యి, ఏదైతే మాట్లాడతానో అదే ఆలోచనలో కూడా ఉండేటట్లుగా చెయ్యి అన్నాడు. ఎందుకు చెప్తున్నానంటే, శాస్త్రం వినేటప్పుడు గురువుగారు దగ్గర ఉన్న విద్యని వారి ఆలోచన రూపంలో ఉంది, ఆలోచన రూపంలో ఉన్న విద్య వాక్కు రూపంలో బయటకు వస్తున్నది. మనస్సు వాక్ రెండు ముఖ్యంగా తీసుకున్నారు ఇక్కడ. అన్ని ఇంద్రియాలు ముఖ్యమే, భద్రం కరణే భిశ్రుణ్యామదేవాహ, అన్ని ఇంద్రియాల గురించి చదివాం, కానీ ఇక్కడ ప్రత్యేకంగా మనస్సు వాక్, మనం పలికే మాట, ఇవి ఎందుకు తీసుకున్నారంటే, గురువుగారు మాట్లాడుతున్నారంటే ఆ మాటలు రావడానికి ముందు వారి ఆలోచనలు ఉన్నాయి కదా లోపల. ఆలోచనలు ఉంటే కదా బయటకు వస్తున్నాయి మాటలు, ఏమి లేకుండా వస్తాయా? రావు కదా. ఏదైతే ఆలోచన రూపంలో ఉందో అది మాట రూపంలో బయటకు వస్తున్నది. కనుక ఇప్పుడు గురువుగారికి కూడా ఆలోచన, మనస్సు, వాక్కు రెండు మెయిన్గా పనిచేస్తున్నాయి క్లాస్ జరిగేటప్పుడు. అవునా? ఇప్పుడు గురువుగారి ఆలోచనలు వాక్కు రూపంలో వస్తున్నప్పుడు, ఇప్పుడు ఆ మాటలు నా మనస్సులోకి వెళ్ళాలి. నా మనస్సులోకి వెళ్ళాలి అంటే నా ఆలోచన, ఇవి నా ఆలోచనలు, ఈ ఒక్క వాక్కుని ఆలోచనగా మార్చుకోవాలి. మీరు ఇప్పుడు నేనే మాట్లాడే మాటలు ఆలోచన రూపంలో మీ మనసులో చేరతాయి. అర్థమైందా? మళ్ళీ మీరు వాక్ రూపంలో బయటకి మాట్లాడతారు. ఇలా చెప్పారు స్వామిని, అది చెప్పారు, ఇది చెప్పారని మాట్లాడతారు. అంటే ఎంత ప్రాసెస్ జరుగుతుందో చూసారా? ఇక్కడ ఆలోచన, ఆలోచన ద్వారా వాక్కు వస్తున్నది. ఈ వాక్కుని వాక్కుగా మీరు తీసుకోలేరు, ఈ వాక్కు మీ మనసులోకి వెళ్ళిపోతున్నది. మీరు రిసీవ్ చేసుకుంటున్నారు, మీ మనసులోకి వెళుతున్నది వాక్. వెళ్ళి ఏమవుతుంది? వాక్కుగా ఉంటుందా, ఆలోచనగా ఉంటుందా? ఆలోచనగా మారుతుంది అది. ఇంత ప్రాసెస్ జరుగుతోంది 15 సంవత్సరాల నుంచి. ఆలోచన రూపంలో ఉన్నదాన్ని మీరు బయటికి నోట్స్ మీద రాస్తారు మాటల రూపంలో. చూడండి, ఆలోచన వాక్కు రూపంలో విన్న శబ్దాన్ని ఆలోచనగా మార్చుకొని, ఆలోచనగా మారిన దాన్ని మరి పదాలుగా చేసుకొని పుస్తకంలో రాసుకుంటున్నారు. ఎంత జరుగుతున్నది చూసారా మెకానిజం ఇక్కడ? మనకు తెలియకుండానే టకటకటక అయిపోతున్నది. అంటే ఈ మహావాక్యం అర్థం కావాలి అంటే ఇప్పుడు మన మనస్సు మన వాక్కు ఒకే తాటి మీద వెళ్ళాలి. భేదం ఉండకూడదు, మార్పు ఉండకూడదు. గురువుగారు ఏ లెవెల్ నుంచి మాట్లాడుతున్నారో, ఏ ఆలోచన ఆలోచనలో ఉన్నదాన్ని ఎలా తీసుకొస్తున్నారో అలాగే నేను మళ్ళీ ఆలోచనగా కన్వర్ట్ చేయాలి, దాన్ని మార్చుకోవాలి. ఆయన ఒకటి చెప్తే నేను మళ్ళీ ఇంకొకటిగా మార్చుకోకూడదు కదా. ఒకటి వేరొకటిగా మార్చుకుంటే ఏమైపోతుంది? ఆయనకు అర్థమైంది వేరు, నాకు అర్థమయ్యేది వేరు. ఆ గురువు గారికి అర్థమైంది వేరుగా ఉంటుంది, నాకు అర్థమయ్యేది వేరుగా ఉంటుంది. కనుక నేను అనువాదం మార్పు అనేది కరెక్ట్గా అలాగే చేసుకోవాలి. అలాగే చేయాలంటే ఎంత శక్తి కావాలి మనసుకి? ఎంత శక్తి కావాలి? ముందు శబ్దం వినాలి కదా, ఆ వాక్కు వినాలంటే చెవులు కావాలి. చెవులు సరిగా వినపడాలి, కళ్ళు కనపడాలి. చెవులు కళ్ళు ఇవన్నీ ఉండి ఆ మనస్సులోకి వెళ్ళి ఈ మాట దీన్ని మీరు ఆలోచనగా మార్చుకున్న తర్వాత దాన్ని అర్థం చేసుకోవాలి. మళ్ళీ ముందు గ్రహించాలి, గ్రహించిన దాన్ని లోపలికి పెట్టి మనసులో దాన్ని జ్ఞాన రూపంలో మార్చుకోవాలి. ఎంత కష్టపడాలో తెలిసిందా? ఊరికి అట్లా వింటాం కాదు. అందుకనే శిష్యుడు ప్రార్థిస్తున్నాడు ఏమని అన్నారు. చూడండి, మంత్రం చదువుతాం, చూసాం, అర్థం చూస్తాం పదపదానికి. ఓ పరమాత్మా బ్రహ్మచైతమా ఆవిహి. ఓ ఆవిహి అంటే ఇక్కడ ప్రకాశము, జ్యోతి అని అర్థం. మొదటి లైన్లో చివర ఆవిరావిర్మయేధి అని ఉంది కదా. ఆవి అంటే ఓ బ్రహ్మచైతన్యమా, ప్రకాశరూప చైతన్యం అని. ప్రకాశరూప చైతన్యం అని పేరు. బ్రహ్మచైతన్యమా అని సంబోధిస్తున్నాడు. ప్రకాశరూప చైతన్యం. ఓ చైతన్యమా, ఓ బ్రహ్మమా, ఓ పరమాత్మా, ఏమి కావాలి నాకు? వాంగ్ మే మనసి ప్రతిష్ఠిత. నా వాక్కునందు, నా వాక్కు మనసునందు ప్రతిష్ఠమగుగాక. నేను మాట్లాడే మాట ఆలోచనకు తగినట్లుగా ఉండుగాక. వాంగ్ అంటే వాక్కు, మాట. నా వాక్కు మే అంటే నా యొక్క మాటలు నా ఆలోచనకు అనుగుణంగా ఉండుగాక. నేను మాట్లాడే మాటలు నేను ఆలోచించే ఆలోచనలకు వేరుగా భిన్నంగా ఉండకూడదు. అలా ఉంటే టెన్షన్ ఎక్కువ ఉంటుంది మనిషికి, అనారోగ్యం పాలవుతాడు. మనిషిలో అటువంటి ప్రవర్తన ఉండకూడదు, అది సరియైన ప్రవర్తన కాదు. అందుకని నా మాటల యందు, నా మాటలు మనస్సునందు ప్రతిష్ట అవ్వాలంటే, మనస్సు అంటే ఆలోచనలు, నా ఆలోచనలకు తగినట్లుగా నేను మాట్లాడాలి అని అర్థం. నా ఆలోచనలు ఎలా ఉన్నాయో అలా వాటికి తగినట్లుగా మాట్లాడాలి, ధర్మయుక్తంగా ఉండాలి. ఆ మాటలు నాకు ఉపయోగపడేవిగా ఉండాలి, అందరికీ ఉపయోగపడేవిగా ఉండాలి, కుటుంబంలో వాళ్ళకి ఉపయోగపడేవిగా ఉండాలి, ఎవరిని బాధించేది కాకూడదు మాటలు. వాంగ్మే మనసి, మనసి అంటే మనస్సునందు, ప్రతిష్ట అంటే నెలకొని ఉండుగాక అని అర్థం. వాంగ్మే మనసి ప్రతిష్ఠిత, మనస్సు నెలకొని ఉండుగాక. తర్వాత మనోమే వాచి ప్రతిష్ఠితం. నా మనస్సు వాచి అంటే ఇంగ్లీష్లో వాచి కాదు, వాక్కునందు, సప్తమి ఏకవచనం వాచి. వాక్ వాచౌ వాచ వాచి అంటే మన వాక్కులో, నా మనస్సు ప్రతిష్టమై ఉండుగాక. నేను మాట్లాడే మాటలకి ఏం మాట్లాడుతున్నాను, నా మనసులో ఉన్న ఆలోచనలు అవి చూస్తే ఆహా ఏం మాట్లాడుతున్నాను, కరెక్ట్గా ఉన్నాయా లేవా అని మనసు తెలుస్తుంది. మనసి వాచి వాక్కులో నా మనస్సు ప్రతిష్టం అగుగాక, అంటే నెలకొని ఉండుగాక అన్న, అంటే భేదం లేకుండా ఉండు అని అర్థం. మనం చెప్పేదానికి చేసేదానికి మాట్లాడేదానికి సంబంధం లేకుండా ఉండకూడదు. అలా చేస్తే మనకే తెలియదు ఏం చెప్పామో, నిన్నేం చెప్పామో, ఇవాడు ఏం చెప్పామో మనకే జ్ఞాపకం ఉండదు. అంటే మన ఆలోచనలు, మన మాటలు, మన పనులు ఒకే రకంగా ఉంటే మనకు తెలుసు మనం ఏం ఆలోచిస్తున్నామో, మనం ఏం చేస్తున్నామో, మనం ఏం మాట్లాడుతున్నామో మనకు తెలుస్తుంది. లేకపోతే ఏమవుతుందండి, నిన్న ఏదో అబద్ధం చెప్పాను, నిన్నేం చెప్పాను ఇవాళ తెలియదు, ఇవాళ చెప్పింది రేపు తెలియదు, జ్ఞాపకం ఉండదు, చాలా కష్టం కదా. అట్లనే ఎన్ని బాధలు వస్తాయో అట్లాంటి వాళ్ళకి. అందుకని మహానుభావులందరూ, మన ఆచార్యులు గురువులందరూ కూడా, పెద్దవాళ్ళందరూ కూడా ఇలా ఉండేవాళ్ళు. మాట తప్పకూడదని వాళ్ళు చూసారా, తెలుగులో కాపీ రైటింగ్ రాసేవాళ్ళు, ఆడిన మాట తప్పకూడదు, ఆడిన మాట తప్పకూడదు అని చెప్పి 10 సార్లు క్రింద ఒకటి పైన రాసి ఉండదు ప్రింటింగ్, క్రింద రాస్తూనేవాడు, సత్యమునే పలుకుము, సత్యమునే పలుకుము, సత్యమునే పలుకుము. హ్యాండ్ రైటింగ్ కోసం రాసేవాళ్ళం, చక్కని కాపీ రైటింగ్ పుస్తకాలు ఉండేవి చిన్నప్పుడు మాకు. ఆ కాపీ రైటింగ్లు రాస్తూ ఉంటే దాంట్లో పడిన వాల్యూస్ అన్నీ ఉండేవి. చూసారా, ఆడిన మాట తప్పకు, ఆడిన అంటే పలికిన మాట తప్పకు అన్నారు. మాట్లాడేసావు కదా, దానికి తగినట్టుగా నువ్వు చెయ్యాలి. ఫలాన వచ్చిన ఫలానప్పుడు మీకు ఇది ఇస్తానండి అన్నావు అనుకోండి, అది ఇవ్వాలి అంతే. కష్టమైన 100 అయినా 100 6 అయినా 100 ఎట్లవుతుంది, 100 6 ఎట్లవుతుంది, అవి అయినా సరే అవి కావు అసలు, అవి అయినా కూడా ఆడిన మాట తప్పకు. పలికి బొంక రాదు అంటారు, చూసారా. పలికి బొంక రాదు అంటే ఏమిటి, పలికిన తర్వాత మళ్ళీ అబద్ధం చెప్పవాకు. బొంక అంటే అబద్ధం. ఒక వాక్యం చెప్పిన తర్వాత మళ్ళీ దాన్ని మార్చవాకు, మారిస్తే మళ్ళీ ఇన్ఫామ్ చేయాలి ముందే, పర్మిషన్ లేకుండా చేయకూడదని అర్థం. వాంగ్ మే మనసి ప్రతిష్ఠిత, మనోమే వాచి ప్రతిష్ఠిత, ఓ బ్రహ్మమా ఓ ఆవిహి. తర్వాత పదం, రెండు ఆవి ఉన్నది అక్కడ, ఆవిరావీర్మ ఏధి, ఆవిహి ఆవిహి మా ఏధి కలిసి ఉన్నాయి. అక్కడ మనం దాన్ని ఎట్లా విభజించాలి అంటే, రెండవ ఆవి ఏది కలపాలి. ఆవి ఏదికి మధ్యలో మా ఉంది, ఆ మాని మా ఆవిహి ఏది, మా ఆవిహి ఏది అన్నారు. ఓ పరమాత్మ నాలో ప్రకాశించుదుగాక. ఆవిహి అంటే ప్రకాశం అని చెప్పాం కదా, చైతన్య స్వరూపం కదా, ఈ చైతన్య స్వరూపం నాలో ప్రకాశించుగాక, నాకు విదితమగుగాక, నాకు సువిశదము అగుగాక. ఆవిహి మా ఏది, నా యందు నాకు ఇది చక్కగా నా యందు ప్రకాశించుగాక, అంటే తెలుసుకుందునుగాక అని అర్థం. నువ్వు నా యందు అంటే నువ్వు ప్రకాశస్వరూపానివి, చైతన్య స్వరూపానివి, నువ్వు నాకేం సహాయం చేయాలి, ఈ యొక్క చైతన్య స్వరూపాన్ని నాకు తెలిసేటట్లు చేయాలి, తెలుసుకునేటట్లుగా చేయాలి. అవగతం అనేది సంస్కృత పదం, గముధాతు అవగతం. తెలుగులో చాలా వరకు అన్ని పదాలు సంస్కృత పదాలు. నాకు తెలిసేటట్లు చెయ్యి, అవగతం అయ్యేటట్లు చెయ్యి. అవగతం అంటే అందరికీ అర్థం కాదు, తెలిసేటట్లు చెయ్యి అని అర్థం. మా ఆవిహి ఏది, ఓ బ్రహ్మమా నా ప్రార్థన ఏమిటంటే నువ్వు నాకు చక్కగా విదితము కావలసినది అని అర్థం. నువ్వు నాకు చక్కగా విదితము కావలసినది, నేను తెలుసుకోవాలి నిన్ను, నాకు తెలుసుకునేటట్లుగా నన్ను చెయ్యి అని అర్థం. తర్వాత పదం, వేదస్యమ ఆణీస్తః, వేద జ్ఞానాన్ని నువ్వు ఆణీస్తః నా దగ్గరికి తీసుకురా, వేద జ్ఞానాన్ని నా దగ్గరికి నువ్వు తీసుకొని రావలసినది, ఆ భారం నీదే అని చెప్పుకుంటున్నాడు కమాండింగ్ శిష్యుడు. వేదముల యొక్క జ్ఞానాన్ని నా దగ్గరికి తీసుకొని రా, వేదాల్లో మహావాక్యాలు ఉన్నాయి కదా, ఆ జ్ఞానాన్ని నా దగ్గరికి నువ్వు తీసుకొని రావలసినది. వేదస్య మ ఆణిస్తహ, ఆణి అంటే తీసుకురా. తర్వాత తీసుకొచ్చిన తర్వాత నేను వింటాను కదా, విన్న తర్వాత మళ్ళీ అది నా నుంచి పోకూడదు. ఈ చెవిలో విని ఈ చెవిలో నుంచి వెళ్ళిపోకూడదు. అందుకని చెప్తున్నాడు, శృతం ఏదైతే విన్నానో వేద జ్ఞానాన్ని నా దగ్గర తీసుకొచ్చావు గురుముఖంగా, ఆ గురువు నుంచి నేనేదైతే విన్నానో శృతం మే మా ప్రహాసీహి, నా చేత వినబడినటువంటి ఈ వేద జ్ఞానము నన్ను వదిలిపెట్టి వెళ్ళకుండుగాక, నాకు డైవర్స్ ఇవ్వకుండుగాక అని అర్థం. నన్ను వదిలిపెట్టకుండా ఉండుగాక. మా ప్రహాసీహి, మర్చిపోతే ఎట్లండి, మళ్ళీ కష్టం కదా. నన్ను వదిలిపెట్టకుండా నా ఈ జ్ఞానం నాతోనే ఉండాలి అని అర్థం. మా ప్రహాసీహి, ప్రహాసి అంటే వదిలిపెట్టడం, మా ప్రహాసి అంటే వదలకుండుగాక. దానికి కూడా నీ అనుగ్రహం వేణు కావాలి నాకు అని అర్థం. వేణు అంటే కావాలి, వేణు అనేది సంస్కృతం తమిళ పదం. ఓకే, నీ అనుగ్రహం నాకు కావాలి, నన్ను ఆశీర్వదించు, ఆ వేదాలను నా దగ్గరికి తీసుకొచ్చి వేద జ్ఞానాన్ని నాకు ఇచ్చి పొందిన జ్ఞానాన్ని పోకుండా నువ్వు నన్ను రక్షించాలి అన్నాడు. ఇంటికి వెళ్ళంగానే ఇంట్లో సమస్యలతో స్వామిని గారు చెప్పినవన్నీ మర్చిపోకూడదు. ఈ ప్రార్థన కనుక చేస్తే మర్చిపోం. మా ప్రహాసీహి అనేన అధీతేన అహోరాత్రాన్ సందధామి. అనేన అధీతేన, ఈ చదివినటువంటి ఈ విద్య ఏదైతే ఉన్నదో, అనేన అంటే వేదాలను గురుముఖంగా నా దగ్గరికి వచ్చినప్పుడు, అవి నా నుంచి వెళ్లకుండా ఉన్నప్పుడు, అనేన అధీతేన ఈ చదివిన విద్య వల్ల నేనేం చేయాలి? అహోరాత్రాన్ సందధామి, రాత్రి పగళ్ళు ఇంటికి వెళ్ళి మళ్ళీ మళ్ళీ చదువుతాను. ఇంటికి వెళ్ళిన తర్వాత పడుకునే ముందు కనీసం ఇవాడు ఏం చెప్పారు అని మళ్ళీ చదువుతాను. రాత్రి అంతా చదవకపోయినా అహోరాత్రం అన్నాడు, రాత్రి మొగళ్ళు అని అర్థం. నేను నిద్రపోకూడదనే అర్థం ఏమిటి? కనీసం ఎక్కువ సమయాన్ని నేను ఇచ్చేటట్లుగా నాకు ఆ యొక్క సమయాన్ని ప్రసాదించు. ఆ పని ఈ పని ఏదో ఒకటి మనల్ని అట్లా లాగేస్తూ ఉంటుంది. అలా కాకుండా ఆ సమయాన్ని, ఆ రాత్రి పగలు ఎక్కువగా, సాయంత్రం రాత్రి అంటే సాయంత్రం 10 దాకన్నా కనీసం చదవాలి కదా, అందుకని టీవీ చూడాలని అనిపించకుండా. ఇంతవరకు స్వామిని 7 ఉపనిషత్తులు చెప్పారంటున్నారు, అసలు పేర్లే తెలియదు నాకు. ఇప్పుడైనా కనీసం ఆ సీడీలో క్యాసెట్లో తీసుకొని విందాం, చదువుదాం, చూద్దాం. మళ్ళీ నోట్స్ రాసి ఉంటే అది ఎక్కడుందో, దుమ్ము కొట్టుకొని ఉందో ఏమో తెలియదు, అది తీసి మళ్ళీ చదువుదాం అన్న ప్రయత్నం చేయటం అహోరాత్రాన్ సందధామి. లేకపోతే ఏమంది, వాళ్ళు వీళ్ళు వచ్చి అయిపోతూనే ఉంటుంది, సమయం గడిచిపోతూ ఉంటుంది. అట్లా కాకుండా అహోరాత్రుళ్ళు నేను రివైజ్ చేయడం అనమాట, తిరిగి తిరిగి చదవడం. మన పిల్లల్ని చెప్తాం కదా, చదువురా పుస్తకం తీసి చదువురా అంటుంటాం కదా, మనమేం చేస్తాం? అదే చేయాలి మనం కూడా, రివైజ్ చేయడం అనమాట. రాత్రాన్ సంధదామి, అంతేకాదు ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి. ఇక్కడ తైత్రీయంలో మనం చూసాం, ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి అంటే తైత్రీయంలో ఏం చెప్పాము, ఋతం అంటే శాస్త్రీయ జ్ఞానం అని చెప్పాం, సత్యం అంటే శాస్త్రీయ అనుష్ఠానం. శాస్త్రంలో ఏదైతే జ్ఞానాన్ని పొందానో అది నా జీవితంలో అనుష్ఠానం చేయడం, అది సత్యం వదిష్యామి అనేది. ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి అంటే అక్కడ శాస్త్రీయ జ్ఞానం, శాస్త్రీయ జ్ఞాన అనుష్ఠానం. ధర్మంచర, శాస్త్రీయ జ్ఞానం, దాన్ని ఏం చేయాలి, పాటించాలి. సత్యం వద అని తెలుసుకున్నాను, సత్యాన్ని పలకాలి నేను, అది అక్కడ అర్థం. ఇక్కడ ఏం చెప్తారంటే అర్థం, ఋతం అంటే వ్యావహారిక సత్యం, సత్యమునే పలుకము, ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి ఋతం. అబద్ధం చెప్పవాకు అని అర్థం. ఋతం వదిష్యామి అంటే నేను అబద్ధం చెప్పను, సత్యమునే పలుకుతాను, వ్యావహారిక సత్యం, అందరితో అబద్ధాలు చెప్పకుండా మంచి సత్యాన్నే పలుకుతాను, ఋతం వదిష్యామి. అంతేకాదు సత్యం వదిష్యామి, సత్యం అంటే పారమార్థిక సత్యం. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, పారమార్థిక సత్యం బ్రహ్మనే నేను తెలుసుకుంటూ ఆ బ్రహ్మ జ్ఞానంలోనే ఉంటాను. ఎప్పుడు పారమార్థిక బ్రహ్మం గురించే వింటాను, పారమార్థిక బ్రహ్మం గురించే మాట్లాడతాను, ఇది పారమార్థిక సత్యం. అంటే చివరికి దీని యొక్క సారాంశం ఏమిటి, ఎటువంటి పరిస్థితుల్లో కూడా అబద్ధం చెప్పేటటువంటి సిచ్యువేషన్ని తెచ్చుకోవాకు అని అర్థం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా అబద్ధం చెప్పేటటువంటి పరిస్థితిని తెచ్చుకోవాకు, సత్యమునే పలుకము. సత్యాన్ని పలుకుతూ ఉంటే పారమార్థిక సత్యం మనకు వచ్చేస్తుంది. సత్యమేవ జయతే నానృతం అని చెప్పి ముండకోపనిషత్తులో చూసాం. ఇక్కడ మనం అదే సత్యాన్ని పలికేవాడికి ఒక రోజుకి ఆ పారమార్థిక సత్యం బ్రహ్మ, అనంతం బ్రహ్మ, జ్ఞానం బ్రహ్మ, జ్ఞానం వచ్చేస్తుంది. ఎంత విలువైనటువంటి చూడండి, ధర్మశాస్త్రం నుంచి బ్రహ్మశాస్త్రానికి తీసుకెళ్తుంది. తర్వాత వదిష్యామి తన్మామవతు, నా గురువుగారిని నన్ను రక్షింపవలసినది. తత్ మాం అవతు అంటే ఈ యొక్క జ్ఞానము నన్ను రక్షించుగాక. అవతు అంటే రక్షించుగాక. ఈ యొక్క వేద మాత ఈ జ్ఞానము నన్ను రక్షించుగాక. నన్నే కాదు వక్తారమవతు, గురువుగారిని కూడా రక్షించుగాక. గురువుగారు ఆరోగ్యంగా ఉండాలి కదా, ఆ గురువుగారిని కూడా, ఆయనకి గొంతు సరిగ్గా ఉండాలి, ఆవిడకి గొంతు సరిగ్గా ఉంటేనే మాట్లాడగలుగుతారు, ఆరోగ్యం ఉండాలి, అన్నీ ఉండాలి గురువుగారికి. ఆయనకు కూడా రక్షణ ఇవ్వు, ఆయన్ని రక్షించు. వక్తారం అవతు చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాడు, అవతు మాం, నన్ను రక్షించు. అవతు మాం అవతు వక్తారం, అవతు వక్తారం, గురువుగారికి రెండుసార్లు వక్తారం, మా గురువుగారిని రక్షించు, మా గురువుగారిని రక్షించు, నన్ను కూడా రక్షించు, మా గురువుగారిని బాగా రక్షించు అన్నారు అని చెప్పటం. ఓం శాంతి శాంతి శాంతి. మూడు రకాలైన శాంతులు, ఎందుకంటే ఆధ్యాత్మికంగా నాకు ఆరోగ్యం శాంతిగా ఉండాలి, పళ్ళు నొప్పి, కన్ను నొప్పి, ఈ నొప్పి, ఆ నొప్పి రాకుండా ఉండాలి. నా ఆధ్యాత్మిక అంటే శరీరానికి సంబంధించిన బాధలు లేకుండా ఆధ్యాత్మిక శాంతి. అది భౌతిక శాంతి అంటే పాము, పుట్ర, పురుగు ఇవన్నీ రాకుండా, ఏవి కష్టాలు లేకుండా, కరెంటు పోకుండా, ఇవన్నీ సరిగ్గా ఉండాలి. ఇవన్నీ ఉంటేనే కదా, ఇప్పుడు ఫ్యాను కరెంటు ఉంటేనే కదా క్లాస్ జరుగుతుంది. ఇదంటే అది భౌతికం. ఇవన్నీ కూడా మనకు అనుగుణంగా ఉండాలి. తర్వాత అది దైవికం. వర్షాలు సునామీలు, భూకంపాలు లేకుండా, అగ్ని ప్రమాదాలు ఇవన్నీ లేకుండా అది దైవికం. ఈ దైవం ఉంది చూసారా, ఈ వరుణ దేవత, ఇంద్రదేవత, అగ్నిదేవత, వీళ్ళందరూ వాయుదేవత, వీళ్ళందరూ శాంతిగా ఉంటూ నాకు ఈ యొక్క సహాయం చేసేటట్లు చదువుకోవడానికి పూర్తిగా సహకరించాల్సింది అని చెప్పి ప్రార్థిస్తూ ఓం శాంతి శాంతి శాంతి. మనఃపూర్వకంగా చెయ్యాలి, మనసు అక్కడ పెట్టి చెయ్యాలి. అలా చేస్తూ ఉంటే ఆ ప్రార్థన చేస్తే ఏదైతే ప్రార్థన చేస్తామో అది జరిగి తీరుతుంది. యద్భావం తద్భవతి, మనం ఎలా భావిస్తే అలా జరుగుతుంది చక్కగా. ఇంతటితో శాంతి పాఠం అర్థం పూర్తయింది. వచ్చే వారం మంత్రం మొదలు పెడతాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.